గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభు యొక్క దయలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు మలాఖీ గ్రంథము 1:1-8 వరకు మనం ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలీయులను గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? ఏశావు యాకోబునకు అనగాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలపాలు చేసి తిని, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఏదోమీయులు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు కట్టుకొనను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియూ పేరు పెట్టుదురు. కనులారా దానిని చూచి ఇస్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరందరూ. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయాను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి అగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదిమని మీరందరూ, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినాడలా, అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినాడలా, అది దోషము కాదా? అటి వాటిని నీ అధికారికి నీవిచ్చినాడలా, అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అడుగుచున్నాడు. మలాఖీ ప్రవక్త పాత నిబంధన గ్రంథములో చివరిగా ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపబడినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. చెర తర్వాత అంటే యూదా ప్రజలు బబులోని యొక్క చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరములు గడిచిన పిమ్మట దేవుడు వారిని దానియేలు ప్రవక్తకు తెలియజేసినటువంటి విధంగానే చెర నుండి వారిని విడిపించి వారిని తమ స్వంత దేశంలోనికి వచ్చి తిరిగి అక్కడ నివసించున్నట్లు వారిని అలవు చేయనట్లుగా కోరెష్ యొక్క మనసును ప్రేరేపించాడు. ఈ విధంగా తిరిగి వచ్చినటువంటి యూదా ప్రజల మధ్యన సేవ చేసేందుకు 3 ప్రవక్తలను దేవుడు పంపాడు. హగ్గయి ప్రవక్త, జకరియా ప్రవక్త, చివరిగా మలాఖీ ప్రవక్త. ఈ మలాఖీ ప్రవక్త అయిపోయిన తర్వాత మరల మనకు కనబడేటువంటిది నూతన నిబంధనలోని జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రమే మనకు కనబడతాడు. ఈ మలాఖీ గ్రంథానికి తర్వాత బాప్తిస్మమిచ్చు యోహానుకు మధ్య దాదాపు 400 సంవత్సరముల కాలం ఉండినది. ఈ 400 సంవత్సరముల కాలములో దేవుని యొద్ద నుండి ప్రవక్తలైనటువంటి వారు ఎవరూ ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపబడలేదు. అంటే దేవుని యొద్ద నుండి రావలసినటువంటి వాక్ అనేటువంటిది, ప్రత్యక్షత అనేటువంటిది వారికి ఏ విధముగానూ కలగలేదు. ఆ తర్వాత నూతన నిబంధన గ్రంథములోనే మొట్టమొదటిగా బాప్తిస్మమిచ్చు యోహాను మనకు కనపడతాడు, ఆ తర్వాత క్రీస్తు ప్రభు, ఆ తర్వాత మిగిలిన విషయములు జరిగినటువంటివన్నీ కూడాను నూతన నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు మొట్టమొదటి నుండి కూడాను దేవుడు వారిని ఏ విధంగా ఉండాలని తాను కోరుతూ ఉన్నాడో ఆ విధంగా వారు ఉండినటువంటి వారుగా లేరు. ఇది ఏ తరమును మనం తీసుకున్నా సరే అది అదే విధంగా జరిగినట్లుగా మనం బైబిల్ నుండి గమనించవచ్చు. ఏ తరములోనైనా సరే తిరుగుబాటు స్వభావంతో ఇశ్రాయేలు ప్రజలనేటువంటి వారు తమ ఇష్టానుసారంగా చేసుకోవటానికి అలవాటు పడినటువంటి వాళ్ళై వారు దేవుని యొక్క మాటను, అంటే ప్రవక్తల ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఏ యొక్క మాటను కూడా వారు లక్ష్య పెట్టినటువంటి వారుగా లేరు. ఒకవేళ ఏదైనా కొంత శిక్ష కలిగి వారికి నష్టం కలిగి యుద్ధములోనో లేకపోతే కరువులోనో వారు కొంత గ్రహించుకొని పశ్చాత్తాప పడినప్పుడు వారి పశ్చాత్తాపం అనేటువంటిది, వారి గ్రహింపు అనేటువంటిది తాత్కాలికముగా కొంతకాలం వరకు మాత్రమే ఉండినది తప్ప అది శాశ్వతముగా నిలిచిండినటువంటిదిగా మాత్రం లేదు. ఇదే విధంగా వారు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇక చివరిగా మలాఖీ గ్రంథము వ్రాయబడేటువంటి సమయమునకు కూడా వారి యొక్క ప్రవర్తన దాదాపు అదే విధంగా ఉండినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మలాఖీ ప్రవక్త ద్వారా ఇస్రాయేలు ప్రజలను దేవుడు చాలా విషయములలో హెచ్చరిస్తూ ఉన్నాడు, కొన్ని విషయములు తెలియజేశాడు. అవన్నీ మనం చూడటం లేదు, కానీ మనం ఇక్కడ చదువుకున్నటువంటి భాగములో రెండు విషయములను గురించి మాత్రము చూస్తూ ఉన్నాము. అవి ఏంటంటే, ఇస్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి, అదేవిధంగా వారికి యాజకులుగా ఉంటున్నటువంటి ఆ యాజకులను ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఒకటి. ఈ రెండు ప్రశ్నలు ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తూ ఉన్నాము. ఇస్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మలాఖీ ద్వారా పలికినటువంటి యొక్క ప్రశ్న ఏంటంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు అనేటువంటిది. ఇస్రాయేలు ప్రజలతో దేవుడికి ఏమంటున్నాడంటే, నేను మీ ఎడల ప్రేమ చూపాను, అయితే ఏ విషయంలో నువ్వు చూపావు ప్రేమ మా ఎడల అని మీరు నన్ను తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇస్రాయేలు ప్రజల మీద దేవుడు వేస్తున్నటువంటి నేపంగా ఉన్నది. ఈ సమయంలో వారికి కొన్ని విషయములను, జరిగినటువంటి విషయములను జ్ఞాపకం చేస్తూ, పరిస్థితులు ఇలాగా ఉన్నవి, జరిగిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి, అయితే మీరు దేన్ని బేస్ చేసుకొని నన్ను ఈ విధంగా తిరిగి ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది దేవుడు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న అయి ఉన్నది. దీనికి దేవుడిచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఏసావు యాకోబునకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇది యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము. రెండని ఎదోమీయులు అనుకుందురు, అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును, లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కనులారా దాన్ని చూచి ఇస్రాయేలుల సరిహద్దులలో యెహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరందురు. యాకోబు, ఏసావు వీరిద్దరిని గురించి బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాము. దేవుడు యాకోబు యొక్క అర్పణను అంగీకరించాడు, ఏసావు యొక్క అర్పణను తిరస్కరించాడు. ఈ సమయంలో దేవుడు యాకోబును దీవించాడు, తనని ఆశీర్వదించాడు, అదేవిధంగా ఏసావును శపించాడు. ఈ క్రమంలో జరిగినటువంటిది ఏంటంటే, దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూనే ఏసావుకు ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును పాడు చేసినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. అయితే ఏసావు అతని సంబంధికులు ఏమనుకున్నారంటే, దేవుడు వారిని మొత్తాడని, దేవుడు వారి యొక్క సమస్తమును పాడు చేస్తూ ఉన్నాడని తెలిసి కూడాను వాళ్ళేమనుకున్నారంటే, తిరిగి వాటిని మనం నిర్మించుకుందాము, మనం కట్టుకుందాము, సరి చేసుకుందాము అన్నటువంటి ఉద్దేశం చేత వారు తమంతటి తాము ప్రయాసపడుతూ వారు చేసినటువంటి ప్రయాస వ్యర్థమైపోయింది. ఎందుకంటే దానికి పూర్తిగా దేవుడే వ్యతిరేకిగా ఉన్నాడు. కాబట్టి వారు ఏమాత్రము దాన్ని బాగు చేయాలని చూసినా సరే, ఏమాత్రము దాన్ని తిరిగి పునర్నిర్మించాలని చూసినా సరే, దేవుడు దానిని తిరిగి పడగొట్టనై ఉన్నాడు. ఈ విధంగా చేసినప్పుడు లోకులైనటువంటి వారు, అంటే జనరల్ పబ్లిక్, చుట్టూ ఉన్నటువంటి వారు, అన్యులైనటువంటి వారు, చూచిన వారందరూ ఏమన్నారంటే, వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియో పేరు పెడతారు అని చెప్పాడు. కాబట్టి ప్రజలకందరికీ తెలిసింది. ఏమని తెలిసిందంటే, దేవుడు వారికి వ్యతిరేక అయ్యాడు, కాబట్టి వారు భక్తిహీనులైపోయారు, వారు శాపానికి గురి అయ్యారు. కాబట్టి వారు ఏ ప్రయత్నం చేసి ఎంత కష్టపడి దాన్ని తిరిగి పునర్నిర్మించాలని చూచినా సరే, అది అయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయాన్ని దేవుని ప్రజల జీవన చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలు మాత్రమే కాదు, లోకులైనటువంటి వారు సహితము, అన్యులైనటువంటి వారు సహితము చూచి గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఇదంతా కూడాను జరగటము ఇస్రాయేలు ప్రజలు సహితము చూస్తూ ఉన్నారు. లోకులు ఈ విధంగా కామెంట్లు చేయటం అనేటువంటిది, దేవుడు విని ఆశీర్వదించటం అనేటువంటిది, ఎదోమీయులను మొత్తటం అనేటువంటిది, వారు శాపాన్ని గురయ్యారనేటువంటి విషయము, ఇదంతా కూడా ఇస్రాయేలు ప్రజలు సహితము చూస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారు ఏమన్నారంటే, చూచినప్పుడు కనులారా దానిని చూచి ఇస్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరు అందురు. ఇదంతా చూచినప్పుడు అప్పుడు ఏమన్నారంటే, వీళ్ళు ఇస్రాయేలు ప్రజలు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, ఆయన మన మధ్య బహుగణుడుగా ఉన్నాడు, మనలను బహుగా ఆయన ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన మనకు బహుప్రియుడై ఉన్నాడు, ఎందుకంటే మనలను ఆశీర్వదించినాడు, మనలను చేరదీసినాడు అనేటువంటి మాటని ఈ ఇస్రాయేలు ప్రజలే ఆనాడు తమ సొంత నోటి ద్వారే పలికినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, కాలం గడిచిపోయింది, తరం మారిపోయింది, ఇప్పుడు వీళ్ళు మరి ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించావు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మొదటి నుండి వారిని, అంటే యాకోబు యొక్క సంతానమును ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి విషయము మొదట్లో వాళ్ళు గ్రహించినట్లుగా ఈ చివరిగా ఉన్నటువంటి ఈ మలాఖీ సమయంలో ఉన్నటువంటి ప్రజలు వారు ప్రత్యక్షంగా చూచి ఉండకపోవచ్చును. అయితే వారు ఏ విధంగా ఆశీర్వదింపబడినారు, వారి తరములు తరము వెంబడి తరము, తరము వెంబడి తరము అనేటువంటిది ఏ విధంగా ఆశీర్వదింపబడినది, దేవుడు వారి పట్ల ఎన్ని గొప్ప కార్యములు చేశాడు, ఏమి చేశాడు, ఎలా చేశాడు, ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయములలో కూడా ఆయన వారికి ఏ విధంగా సహాయం చేశాడు, వారు అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు ఏ విధంగా సహాయం చేశాడు, సముద్రమును పాయలు చేసి నదిని పాయలు చేసి వారిని దాటించాడు, ఈ విధమైనవి ఎన్నో ఆయన వారి పట్ల చేయటం అనేటువంటిది వారి పూర్వీకుల దగ్గర నుండి వారు వింటూ ఉన్నారు. వారి యొక్క గత చరిత్రను వారు తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు వారు వాటి నుండి ఎన్నో విషయములను దేవుడు వారికి సమీపంగా ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది వారు స్పష్టంగా ఎరిగినటువంటి వారే ఉన్నారు. అయినా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపించావు అని వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది దేవుడు ఇస్రాయేలు ప్రజలను సంధించినటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఆయన యాజకులను ఉద్దేశించి సంధించాడు, అంటే యాజకులకు వేసినటువంటి ప్రశ్న. వారిని ఏమని ప్రశ్నించాడంటే, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. సంబోధనే చాలా టఫ్గా ఉండింది. నా నామమును నిర్లక్ష్య పెట్టేటువంటి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను, నేను యాజకుడనైతే నాకు భయపడువాడెక్కడా ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా అని మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందురు. పైన ఇస్రాయేలు ప్రజలు ఏ విధమైనటువంటి వాదన అయితే వాళ్ళు చేశారో అదే విధమైనటువంటి వాదనను ఇక్కడ యాజకులు సహితము చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాలి. మొట్టమొదట జనరల్ పబ్లిక్, ఇస్రాయేలు ప్రజలు ఎన్నుకొనబడినటువంటి వారు, మొట్టమొదటిగా దేవునితో ఎక్కడ నీవు మా ఎడల ప్రేమ చూపావు, ఏ విషయంలో ప్రేమ చూపావని వాళ్ళు ప్రజలు అడిగినటువంటిది ఇక్కడ ప్రజలకు బోధ చేసి వారిని సన్మార్గంలో నడిపిస్తూ దేవుని యొద్దకు సమీపంగా తీసుకుని రావలసినటువంటి యాజకులే అదే విధమైన ప్రశ్న వేయటం మనం చూస్తూ ఉన్నాం. దీనిని మనం చూసినప్పుడు ఆ ప్రజలకు యాజకులకు ఏ విధమైన తేడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు ఆ స్థితిలో ఉన్నారంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు, యాజకులు సహితం అదే స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మనము దేవుని యొక్క కృపను పోగొట్టుకొని దేవుని యొక్క దృష్టిని పోగొట్టుకున్నప్పుడు మనము ఏ స్థితిలోకైనా దిగజారిపోయేటువంటి వారంగా ఉంటాము. సామాన్యులకు, విశ్వాసులకు ఉండవలసినటువంటి ఆ యొక్క వెలుగు కూడా మన నుండి దూరమైపోతూ ఉంటుంది. ఆ సమయంలో మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, దేవునికి వ్యతిరేకంగాను, మర్చిపోయినటువంటి వారు మాట్లాడేటువంటి మాటలుగాను, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి వారు మాట్లాడేటువంటి మాటలుగాను, గర్విష్ఠులైనటువంటి వారు, ఈ లోక సంబంధులైనటువంటి వారు మాట్లాడేటువంటి మాటలుగాను మన మాటలు ఉండవచ్చు. ఈ మాటలు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సామాన్యులైనటువంటి ఇస్రాయేల్ ప్రజలు కాదు, యాజకులే మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు యాజకుడు అయినంత మాత్రాన్న, నీవు దేవుని బోధన చేసేటువంటి వాడివైనంత మాత్రాన్న, ఎన్నో సంవత్సరముల నుండి దేవునిలో నీవు నడిచినటువంటి అనుభవం నీకుండటం అనేటువంటి దాని వలన నీవు దేవునిలో ఎల్లకాలము నిలిచి ఉంటావనేటువంటి ఆ యొక్క గ్యారంటీ అనేటువంటిది ఏమీ ఉండదు. నీవు ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీ యొక్క హృదయమును దేవుని యొక్క వెలుగులో చూచుకుంటూ నిన్ను నీవు సరిచేసుకొని దేవునికి ఇష్టునిగా నీ యొక్క హృదయమును కాపాడుకుంటే తప్ప దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచి ఉండేటువంటి వాడుగా ఉండలేవు. అది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతున్నది. యాజకుల్ని దేవుడు మొట్టమొదట, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు, నా ప్రజెన్స్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు అనేటువంటి నెపాన్ని దేవుడు యాజకులపై మోపుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎందుకని ఈ యొక్క నెపం వేశాడు అనేటువంటిది తర్వాత చెప్తున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనది? తండ్రి అంటే మనకు తెలుసు, పిల్లలైనటువంటి వారు తండ్రులను ఏ విధంగా గౌరవించేటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఉన్నదో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని మరీ భయంకరమైనటువంటి పరిస్థితులలో కొన్ని కుటుంబములలో తండ్రులను ద్వేషించేటువంటి వారు, తండ్రులనే కొట్టేటువంటి వారు ఇలాంటి వారు ఉంటే ఉండి ఉండవచ్చును. సామాన్యంగా జనరల్గా మాట్లాడుకునే సమయంలో తండ్రిని గౌరవించే, తండ్రిని సన్మానించేటువంటి సాంప్రదాయం అనేటువంటిది అన్ని చోట్ల ఉండేటువంటిదే అన్నది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఆయనకు రావలసినటువంటి ఘనత అనేటువంటిది తండ్రిగా ఆయనకు ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దీనికి ఆయన ఏమంటున్నాడంటే, 6వ వచనంలో కుమారుడు తన తండ్రిని గనపరుచును గదా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. తండ్రి అనేటువంటి వాడు పిల్లల యొద్ద నుండి ఘనతను ఆశించటం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయము. అదేవిధంగా కుమారుడు తండ్రిని గనపరచటం అనేటువంటిది సాధారణంగా చోటు చేసుకునేటువంటి విషయమై ఉన్నది. అదేవిధంగా దాసుడు కూడా తన యజమానుని గనపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అది కొన్ని సందర్భాలలో యజమానుని యొక్క ట్రీట్మెంట్తో దాసుడు ఏకీభవించపోయినట్లయితే అప్పుడు యజమానుని గురించి చెడ్డ విషయములు ఇతరుల యొద్ద చెప్పేటువంటి వాడుగా ఉంటే ఉండవచ్చు. కానీ మామూలుగా జరిగేటువంటి విషయం ఏమిటంటే, దాసుడైనటువంటి వాడు తన యజమానుని ఘనపరిచేటువంటి విధంగా ఉంటుంది కదా లోకంలో తీరు. అయితే నేను తండ్రిని అయితే నాకు రావలసినటువంటి ఘనత మీరు ఇవ్వటం లేదేంటి అని దేవుడు ఈ యాజకులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2వ ప్రశ్న కూడా అడుగుతున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కూడా అడుగుతున్నాడు. నేను తండ్రిని కాబట్టి నాకు ఘనత రావలసి ఉన్నది, దాన్ని మీరు ఇవ్వట్లేదు. నేను మీకు యజమానుడను, అయితే నాకు భయపడేటువంటి వారుగా మీరు లేరు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ ఇలా దేవుడు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమిటి, దేవుడు ఈ రకంగా మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు, దీనికి కారణము ఏమైనది, ఎందువల్ల ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు అని వారు ఆలోచించుకోవటం లేదు. దీని కారణాలు కూడా దేవుడే చెప్తా ఉన్నాడు. నేను తండ్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఘనత రావలసినది, ఆ ఘనత మీరు ఇవ్వట్లేదని చెప్తున్నాడు. నేను మీకు యజమానుడను గనుక నాకు భయపడవలసినటువంటి పరిస్థితి మీ యొద్ద నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయితే దాన్ని మీరు చేయటం లేదు అని దేవుడే వారికి తెలియజేస్తున్నాడు. అరే ఎప్పుడు చేసాము, ఎక్కడ చేసాము అనేటువంటి ఆ యొక్క విధంగా ఆలోచించటం వీళ్ళు మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాల్ని గమనించినట్లయితే, ఒకటి ఇస్రాయేలు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ అయితే దేవునికి వచ్చిందో యాజకుల యొద్ద నుండి కూడా అదే విధమైన రెస్పాన్స్ వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఇద్దరి యొద్ద నుండి కూడా ఒకే రకమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి రెస్పాన్స్ మాత్రమే వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారో యాజకులు సహితము అదే విధముగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు మనుషుని చేసినప్పుడు తనలో మనసాక్షి అనేటువంటి దాన్ని ఒకదాన్ని పెట్టాడు. అది మనిషి తనకు తానుగా దేవుని యొక్క కట్టడల నుండి, ఆయన యొక్క నియమముల నుండి, నిబంధనల నుండి దూరం అయిపోతున్నప్పుడు అది ఆటోమేటిక్గా మనిషికి తెలియజేస్తూ ఉంటుంది, నీవు దేవుని నుండి, దేవుని కట్టడల నుండి దూరం అయిపోతున్నావు, నువ్వు చేస్తున్నటువంటి పనులు, నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది దేవునికి సరైనటువంటిది గాను, ఆయన నచ్చేది గాను, మెచ్చేది గాను లేదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ మనసాక్షి ఎప్పుడూ పనిచేసేటువంటిదిగా ఉండలేదు. దానిని అదే పనిగా ఓవర్ రైట్ చేసినట్లయితే అది చనిపోయేటువంటిదిగా ఉంటుంది. అది మనకు ఇంకా తప్పు చేస్తున్నావు నీవు అనేటువంటి విషయాన్ని ఇంకా తెలియజేసేటువంటి పరిస్థితులలో ఉండదు. కాబట్టి ఆ ఓవర్ రైడ్ చేయటం అనేటువంటిది మనము చేయకుండా ఉండవలసి ఉన్నది. విశ్వాసులంగా మనము మొట్టమొదటిసారి మనం తప్పు చేసినప్పుడు మనకు తప్పు అని తెలుస్తుంది. ఆ పర్వాలేదురా, ఇలాంటి తప్పులు ఎంతమంది చేయటం లేదు, నేనొక్కడే చేశానా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదు, పెద్దవాళ్ళే చేయలేదా, ఇలా మనల్ని మనం సమర్థించుకుంటూ మనము ముందుకు అదే విధంగా కొనసాగుతూ మరొక తప్పును చేసినప్పుడు ఈసారి మన మనసాక్షి అంతగా గద్దించదు. ఈ విధంగా పదే పదే మనసాక్షిని ఓవర్ రైట్ చేస్తూ పోతున్నప్పుడు చివరికి ఆ మనసాక్షి అనేటువంటిది ఇక పని చేయనటువంటి పరిస్థితిలోనికి వస్తుంది. ఇక నీకు తెలియజేయదు, నువ్వు చేసేటువంటిది తప్పు అనేటువంటి విషయం నీకు తెలియజేసేటువంటి పరిస్థితి దానికి ఉండదు. ఈ విధమైనటువంటి పరిస్థితికి ఎన్నడూ ఒక విశ్వాసం వెళ్ళేటువంటి వాడుగా ఉండకూడదు. కొంతమంది విశ్వాసులను మనం చూస్తూ ఉన్నప్పుడు చేసినటువంటిది బ్లండరు అయితే వారు దానిని గ్రహించుకుని పశ్చాత్తాపపడి సరి చేసుకునేటువంటి వారుగా ఉండరు. ఏ విశ్వాసి అయినా సరే, ఎప్పుడైనా సరే తను తప్పిదము చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. తను మారు మనసు పొందిన తర్వాత ఏ విశ్వాసి అయినా సరే పొరపాటు చేయలేదు అని తాను చెప్పలేడు. పొరపాటు చేసినప్పుడు తన పొరపాటును అది మనుషుల వద్దకు వెళ్ళి దానిని సరిచేసుకునవలసినటువంటి అవసరత గనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ విధంగా చేసుకునేటువంటి వాడుగా తాను ఉంటాడు. అంతేగాని నేను ఇంత పెద్దవాడిని, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానని చెప్పటమా అనేటువంటి ఆ యొక్క మనస్తత్వం తనలో ఉండదు. అయితే ఈ యొక్క మనస్తత్వం మనలో ఉండి పనిచేస్తున్నది అని అంటే మనము కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, మన వాక్య ధ్యానం అనేటువంటిది ఎలా ఉన్నది, దేవుని యొక్క వెలుగులోనే మనం కొనసాగుతున్నామా లేకపోతే వెలుగును పోగొట్టుకున్నటువంటి వారంగా ఉన్నామా, దేవుని యొక్క వాక్యమునకు విధేయులైనటువంటి వారంగా మనం కొనసాగుతున్నామా లేకపోతే మనము గర్వంతోటి అహంకారంతోటి ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉన్నామా అనేటువంటి విషయములను మనలను మనము పరిశోధించి పరిశీలించుకోవలసి ఉన్నాము. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు నీతి న్యాయం ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు పూర్తిగా మర్చిపోయినటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి దృక్పథం అనేటువంటిది ఉండనే ఉండదు. నీతి అనేటువంటిది ఒకటి ఉన్నది, న్యాయం అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది వారికి ఉండనే ఉండదు. ఇవన్నీ పెట్టుకుంటే మనం లోకంలో ముందుకు వెళ్ళలేమండి. నీతి ఏంటండి, న్యాయం ఏంటండి, మీకు వచ్చేటువంటి లాభాన్ని గురించి, మీకు రానాయి ఉన్నటువంటి సంపదను గురించి, మీకు రానాయి ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ గురించి మీరు ఆలోచించుకోవాలండి, లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. న్యాయము అన్యాయం అనేటువంటిది ఎప్పుడో పోయిందండి, మీరు ఒక్కళ్ళే దాని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కనపడుతున్నారు అని ఈ లోకంలో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. సరే, అది ఈ లోక సంబంధమైనటువంటి వారు మాట్లాడేటువంటి తీరు. అయితే ఒక విశ్వాసిగా నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లయితే నువ్వు చాలా భయంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకునవలసి ఉంటుంది. నీ యొక్క బ్రతుకును సరే చూసుకునవలసి ఉంటుంది వాక్యం యొక్క వెలుగులో. ఈ లోకంలో మనం చూచినట్లయితే చట్టాన్ని గౌరవించినటువంటి వారికి మనసాక్షితో అసలు పని అనేటువంటిది ఉండదు. చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది వారికి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయటానికి తెగించినటువంటి వారు. చట్టం ఏం చెప్తే వారికి ఏంటి, కాబట్టి వాళ్ళు చట్టాన్ని గౌరవించేటువంటి వారుగా ఉండరు. చట్టాన్ని గౌరవించినటువంటి వారికి మనసాక్షితోనే పని అనేటువంటిది ఉండదు. చట్టాన్ని గౌరవించనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే ఇక నీ మనసాక్షి అనేటువంటిది పనిచేయదు. ఏమైనా మాట్లాడతావు, ఏదైనా చేస్తావు. ఇక రెండవది, స్వార్థపరులకు మనసాక్షి చనిపోయినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. స్వార్థం అనేటువంటిది మన అందరిలో ఉంటూ ఉంటుంది. ఒకసారి కాబట్టి మరొకసారి మన నుండి బయటపడుతూ ఉంటుంది. ఒక సందర్భం కాబట్టి మరొక సందర్భంలో కనపడుతూ ఉంటుంది. స్వార్థ ప్రియులు దేవునిని మహిమపరిచేటువంటి వారుగా ఉండలేరు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు కానీ వారు చేసే పనులు కానీ ప్రతీది కూడాను స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తూ చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. విశ్వాసులలో అనేక మంది స్వార్థపరులుగా మనకు కనబడుతున్నప్పుడు మనం ఒక్కోసారి వండర్ అవుతూ ఉంటాం. ఏమిటి ఇతను చూస్తేనేమో ఇన్ని సంవత్సరముల నుండి విశ్వాసి అంటాడు, అన్ని చోట్లకు వెళ్ళి బోధలు చేసేటువంటి వాడు ఇతనే, పెద్దవాడనే చలామణి అవుతున్నటువంటి వాడు ఇతనే, ఇతనిలోని స్వార్థపూరితమైనటువంటి ఆ ప్రయోజనం ఎలా కొట్టొచ్చినట్లు ఈ సందర్భంలో కనబడుతూ ఉన్నదో చూడండి అని అనుకునేటువంటి వాడు చాలామంది ఉంటారు. బయటకు దాన్ని చెప్పకపోవచ్చు, కానీ గమనించేటువంటి వారు దానిని బట్టి హృదయములో దేవునికి తామెంతైతే ప్రయోజనకరులుగా సమీపంగా వెళ్ళగలరో ఆ విధంగా ఫలించకుండానట్లుగా నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి మనస్సు వారిని వెనుకకు లాగేటువంటిదిగా అనేక మరలు ఉంటూ ఉంటుంది. ఇలా చాలామందిని మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మనుషులను కాదు మనం చూడవలసినది, మనుషులలో అనేకమైనటువంటి పొరపాట్లు అనేటువంటివి, తప్పిదములు అనేటువంటివి మనకు కనపడవచ్చును, కానీ మనం చూడవలసినది మనుషులను కాదు దేవునిని మనము చూడవలసినది. ఒక్కొక్కసారి ఇలాగా పెద్దవారైనటువంటి వారు, ఆత్మలో అనుభవం కలిగినటువంటి వారు తప్పిదములు చేస్తున్నప్పుడు బహు నిరుత్సాహపడేటువంటి వారుగా చిన్నవారైనటువంటి వారు ఉండవచ్చును. కానీ మనము చూడవలసినటువంటిది దేవుని వైపునకు, మనము నేర్చుకునవలసినటువంటిది దేవుని నుండి మనము నేర్చుకునేటువంటి వరంగా ఉండవలసి ఉన్నది. తర్వాత గర్విష్ఠులైనటువంటి వారికి సహితము మనసాక్షి పనిచేసేటువంటిదిగా ఉండదు. దేవుడంటే భయం లేనటువంటి వాడు ఏదైనా మాట్లాడతాడు, ఏమైనా చేయగలడు. ఎందుకంటే దేవుని యొక్క భయము తనలో లేదు. చట్టానికి మనము భయపడేటువంటి వారం అయితే చట్టము ఉన్నది కాబట్టి చట్టమునకు వ్యతిరేకంగా మనము చేయము. మనం చేసేటువంటి ప్రతి పనిని చట్ట పరిధిలోనే ఉండేలాగా చూసుకుంటాము. అసలే దేవుడే లేడు, దేవుడెక్కడా, దేవుడెక్కడా, దయ్యం ఎక్కడా అని మాట్లాడేటువంటి వారు ఇంకా దేనికి భయపడతాడండి, ఏదైనా చేయగలడు. అలాంటి వారు ఇక మనస్సాక్షిని పక్కన పెట్టేసి అసలు మనస్సాక్షి ఒకటి ఉందనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడేటువంటి మాటలు, తీర్చేటువంటి తీర్పులు, వాదించేటువంటి వాదనలు మనం చూసినట్లయితే ఇతనికి మనస్సాక్షి ఏమైపోయింది, మిగిలినవన్నీ పక్కన పెట్టేసి విశ్వాసం చెప్తున్నాడు కదా, ఇతని మనస్సాక్షి ఏమైపోయింది, ఇతని వలన ఇంత నష్టం కలిగినది కదా, ఇతని వలన అతని రెప్యుటేషన్ అంత పాడైపోయింది కదా, ఇతని మనస్సాక్షి ఎక్కడికి పోయింది, గుడికి బైబిల్ సంకలో పెట్టుకుని వస్తానే ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలకి వస్తానే ఉన్నాడు, అన్ని విషయాల్లో కూడాను చురుకుగా ఇంకా అటు ఇటు వెళ్ళి పాటలు పాడేటువంటి వాడుగాను లేకపోతే బోధ చేసేటువంటి వాడుగాను ఉంటూ ఉన్నాడు, ఏమైపోయింది ఇతని మనసాక్షి అని ఇలా అనుమాన పడేటువంటి వారు, అభ్యంతర పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మన యొక్క ప్రవర్తనను ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వెలుగులో మనం పరిశీలించుకొని మనలను మనం తగ్గించుకుంటామో అంత సమీపముగా దేవునికి మనము వెళ్ళగలము. అంత దేవుని కొరకు మనము ప్రజ్వలింపబడినటువంటి ఆత్మతోటి దేవుని యొక్క సేవ చేయగలము. నీవు గర్విష్టివై నీ తప్పిదములను దాచుకునేటువంటి వాడివి గాను, నువ్వు ఒకవేళ సరి చేసుకునవలసినటువంటి తప్పిదములను ఇతరుల యొద్దకు వెళ్ళి సరి చేసుకునేందుకు ఇష్టం లేనటువంటి వాడుగా ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి సేవ అనేటువంటిది కేవలము వ్యర్థమైనటువంటిదిగా ఉంటుంది. నీవు నీ తప్పిదములను ఒప్పుకున్నప్పుడు దేవుని యొద్ద నేను, దేవుని యొక్క దృష్టిలో నేను అందరిలాంటి వాడినే, నేను తప్పిదములు చేస్తాను, చేస్తున్నాను, కాబట్టి నేను తప్పిదము ఈ విషయంలో చేశాను, తొందరపడ్డాను, నన్ను క్షమించండి అని ఒప్పుకోవటం వలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. దాని వలన దేవునికి సమీపంగా అనేకులు రాగలుగుతారు. అలా కాకుండా మనలను మనం కఠినపరుచుకొని, మన హృదయమును కఠినపరుచుకొని ముందుకు ప్రయాణిస్తూ ఉన్నట్లయితే విశ్వాస జీవితంలో దాని వలన ప్రయోజనం అనేటువంటిది ఏమీ ఉండదు. తర్వాత దేవుని ప్రేమను ఒకసారి రుచి చూచి లోకంలో కలిసిపోయినటువంటి వారికి, ఆత్మలో వెనుకకు జారిపోయినటువంటి వారికి మనసాక్షి అనేటువంటిది చనిపోయినదిగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివన్నీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. మనము కొందరిని చూస్తాము, వారు దేవుని యొద్దకు వస్తారు, వెలిగించబడతారు, దేవునిలో కొంతకాలం కొనసాగుతారు, మార్గంలో ఏదో వారికి అడ్డొస్తుంది, లేకపోతే వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని వారు సరిగా కాపాడుకొనకపోవటం వలన వారు తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా, వీరి యొక్క ప్రస్తుత స్థితి వారు మునుపుండినటువంటి లోకస్థితి కన్నా కూడాను ఇంకా దారుణమైనటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళు వదరబోతులు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలను విశ్వాసులను చూసినప్పుడల్లా దుమ్మెత్తి పోసేటువంటి వారుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి వారు నోరు తెరిచి వాడకూడనటువంటి పదజాలంతో వారిని దూషించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీళ్లలో మనసాక్షి అనేటువంటిది ఉండదు. వారిని అలా వదిలివేయటమే, వారి మాటకు మాట చెప్పటం కానీ, వారేదో నేరాలు మోపినప్పుడు ఆ నేరాలకి ఏదో సంజాయించుకోవటం అనేటువంటిది కూడా పూర్తిగా వ్యర్థమే. ఎందుకంటే మనం సంజాయిషి ఇచ్చిన కొందని ఇంకెన్నో నేరాలు మన మీద మోపుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వారిని మనం ఇగ్నోర్ చేసేయటం అనేటువంటిది చాలా మంచిది. ఇలాంటి వారికి మనసాక్షి అనేటువంటిది ఉండదు. తర్వాత దేవుని ఆయన కార్యాలను మర్చిపోయినటువంటి వారికి ఆ మేలులను దేవుడే చేస్తున్నాడు అని అంగీకరించటం అనేటువంటిది కష్టంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది దేవుని యొక్క కృపలను అనేకమైనటువంటి వాటిని పొందుతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఏదో ఒక బాధ కానీ ఇబ్బంది కానీ తీరని వ్యాధి కానీ ఏదైనా వచ్చినప్పుడు వారు పూర్తిగా దేవునిని పక్కన పెట్టివేసి ఆ తర్వాత దేవుడు వారికి ఏమి చేశాడు అని ప్రశ్నించేటువంటి విధంగా వారు తయారయ్యేటువంటి వారుగా ఉంటుంటారు. అంతకుముందు దేవుని యొద్ద నుండి ఎన్నో మేలులను వారు పొందినటువంటి వారుగా ఉండవచ్చును, పొందామని సాక్ష్యమిచ్చినటువంటి వారుగా సహితం ఉండి ఉండవచ్చును. కానీ ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి, ఆయన కార్యములను మర్చిపోయినారు కాబట్టి వారు దేవుడు మాకు ఏం చేశాడండి అని మాట్లాడేటువంటి వారుగా ఉంటుంటారు. వీరే అంతకుముందు దేవుడు మాకెంతో చేశాడని చెప్పినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం ఇస్రాయేలు ప్రజలను గమనించినట్లయితే ఒకప్పుడు వారు దేవుడు మా పట్ల ఎన్నో ఘన కార్యములు చేశాడండి, చూడండి ప్రతి వారు కూడాను మిగిలినటువంటి లోకస్తులు సహితము గ్రహించి గమనించగలుగుతున్నారండి, వారు తిరిగి వారి పురములను కట్టుకొనటానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏదోమియల యొక్క పురములు అనేటువంటివి ముందుకు కొనసాగేటువంటివిగా అడ్వాన్స్ అయ్యేటువంటివిగా ఉండట్లేదండి. ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది, ఆ ప్రోగ్రెస్ అనేటువంటిది. కానీ దేవుడు అటువంటి పరిస్థితి మాలో లేకుండా చేశాడని యాకోబు సంతానముకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆ దినములలో అది గుర్తించినటువంటి వారుగాను దానిని ప్రశంసించినటువంటి వారుగాను దేవుడు తమ పట్ల చూపుతున్నటువంటి ఆ యొక్క మేలులను వారు యాక్సెప్ట్ చేసినటువంటి వారుగాను దాన్ని అంగీకరించి దాన్ని చెప్పినటువంటి వారు బాహ్యంగా దాని గురించి టెస్ట్ మని ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మలాఖీ కాలంలోకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలేమంటున్నారంటే ఏం చేశాడండి దేవుడు మాకు మేలు అని మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి మనలో ఏనాడు వచ్చేటువంటిదిగా ఉండకూడదు. నీవు ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావని నీవు గమనించుకోవలసి ఉన్నది. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి అనేకమైన మేలులను మనం తలంచుకుంటూ మనము ఆయనకు స్తుతి చెల్లించటము, ఆయనకు కృతజ్ఞత చెల్లించటము అనేటువంటివి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన పిల్లలకు నేర్పించటం అనేటువంటిది కూడా అంతకు మించినటువంటి బాధ్యత ఉన్నది. మనము మన పిల్లలకు నేర్పించవలసి ఉన్నది దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ యొక్క మేలులను గురించి వారికి తెలియజేయవలసి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క పండుగలను మీరు చూచినట్లయితే దేవుడు ఆ దినములలో వారికి నియమించినటువంటి ప్రతి పండుగ కూడాను ఒక సిగ్నిఫికెన్స్ కలిగినటువంటిది అయి ఉన్నది. దేవుడు ఆ కాలంలో అప్పుడున్నటువంటి వారితో ఏ విధముగా ఆయన డీల్ చేస్తూ వారి పట్ల మేలును జరిగించి ఉన్నాడో, ఎలాంటి మేలును జరిగించినాడో, ఏ సమయంలో జరిగించినాడో, ఎందుకు జరిగించి ఉన్నాడో అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా ప్రతి పండుగ అనేటువంటిది దాని సిగ్నిఫికెన్స్ తెలియజేస్తూ ఉండేది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తరం అనేటువంటిది ఎప్పుడు ఉండేటువంటిది కాదు. ఈ రోజు ఉన్నటువంటి తరము రేపు ఉండదు, రేపున్న తరము ఎల్లుండి ఉండదు. ఈ విధంగా తరము గతించిపోయినప్పటికీ ఈ పండుగలను వారు ఆచరించేటప్పుడు ఈ పండుగల యొక్క సిగ్నిఫికెన్స్ ఏమై ఉన్నది, ఎందువలన మనం దీనిని ఆచరిస్తున్నామని వారి పెద్దలను అడిగి వారు తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి దేవుడు అనాది కాలంలో వారి పూర్వీకుల మధ్య చేసినటువంటి ఆ గొప్ప కార్యములను వారు తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి యొక్క ఉద్దేశము చేత దేవుడు ఆ పండుగలను వారికి ఏర్పరిచి ఉన్నాడు. ఈ విధంగా మనము అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యములను, మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యములను మనము మన యొక్క బిడ్డలకును, ఆ తర్వాతే తరమునకు మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలము అందరికీ తెలియజేసేటువంటి వారంగా మనము ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి మరి యొక్క ముఖ్య విషయం ఏమిటంటే, వీరు తిరిగి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి ప్రజలు ఎలాగైతే ప్రశ్నించారో యాజకులు సహితము అదే విధంగా ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి ప్రశ్నించటం అనేటువంటిది అసలు ఎప్పుడు జరుగుతున్నది, ఏ సందర్భాల్లో జరగవచ్చు అని మనం ఆలోచించినట్లయితే, జరిగిన మేలులు మర్చిపోయినప్పుడు మనము తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కొంతమంది వల్ల మనం చాలా మేలు పొందుతాము, అయితే ఆ మేలులను మర్చిపోయేటువంటి వారంగా కొన్నిసార్లు ఉంటుంటాము. మన కళ్ళు నెత్తికి వస్తాయి. మనము ఏ స్థితిలో ఉండేవారము, ఆ స్థితి నుండి దేవుడు ఏ విధంగా ఎవరిని వాడుకొని ఏ విధంగా మనల్ని ఈ దినమున ఈ విధంగా ఉంచాడు అనేటువంటిది పూర్తిగా మర్చిపోయినటువంటి వారంగా ఉండి, అప్పుడేమంటామంటే మనము తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటాము. ఏం చేసేవయ్యా నువ్వు మాకు? ఆ నువ్వేనయ్యా మమ్మల్ని పెంచి పోషించింది, అందుకని మేము ఈ స్థితిలో ఉన్నాం. ఈ రకంగా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మనుషులు ఎలాంటి వారనేటువంటిది మనం చూడాలని అంటే, మనుషులకు మీరు మేలు చేసి చూస్తూ ఉండండి. కొంతకాలం అయిన తర్వాత మనుషుల యొద్ద నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనలు అనేటువంటివి మిమ్మలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ యొద్ద నుండి ఎంతో మీరు పొందినటువంటి వారు కొంతమంది, అందరని నేను చెప్పట్లేదు, కొంతమంది వారి కన్నులను నెత్తికి వచ్చినటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి, తప్పనిసరిగా ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా చట్టం తెలియకుండటం వలన కూడా మనుషులు తిరిగి ప్రశ్నించేటువంటి పరిస్థితి రావచ్చు. చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నదని ఎంతమందికి అయితే తెలుసు, మరి నాకైతే తెలియదు మన కంట్రీలో. సరే, చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నదని తెలిసినప్పటికీ ఆ చట్టం అంటే ఏంటి, దాన్ని గురించినటువంటి అవగాహన అనేటువంటిది ఎంతవరకు ఎంతమందికి ఉన్నదో తెలియదు నాకు. ఈ పరిస్థితులలో చట్టం తెలియనప్పుడు వారికి చట్టం ఏమి చెప్తున్నది, కాబట్టి చట్టం యొక్క వెలుగులో ఏది సరైనది ఏది సరి అయినది కాదు అనేటువంటిది మనము వివేచించి తెలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ మధ్య నేను కొంచెం పేపర్ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే పొలిటికల్ సిట్యుయేషన్ అనేటువంటిది కొంత టర్బులెన్స్లో ఉన్నది, కాబట్టి నేను చూస్తూ ఉన్నాను పరిస్థితులు ఎలా మారుతున్నాయని. గవర్నమెంట్ను రన్ చేసినటువంటి ఒక వ్యక్తే అవినీతికి పాల్పడి జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన ఏమి చేయలేదండి కాబట్టి ఆయన్ని విడిపించండి అని న్యాయస్థానాన్ని అభ్యర్థించటం అనేటువంటిది ఎలా ఉన్నదో చూడండి. ఈ పరిస్థితిలోనికి మనం దిగజారిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. గవర్నమెంట్ను రన్ చేసినటువంటి ఒక వ్యక్తికి చట్టం ఏం చెప్తుందో తెలియదా? ఏమండి, ఎవరిని మోసం చేయగలము మనము? ఆ పరిస్థితిలోని మనం దిగజారిపోతున్నాం. మనుషులు స్వార్థపరులై ఎవరికి వారు ఎలా తయారైపోయారంటే, ఎవరికి యొక్క బాగోగులు వారు చూసుకునేటువంటి వారిగా, వారి స్వార్థ ప్రయోజనాలు వారికి ఫలభరితంగా ఉన్నాయో లేదో చూసుకునేటువంటి వారిగా తయారైపోతున్నారు తప్ప, వారు చేసేటువంటి పని ఏమిటి, వారి బాధ్యత ఏమిటి, వారు చేయవలసినటువంటిది ఏమిటి, దానిని నీతి న్యాయంగా చేసేటువంటి వారుగా ఉంటున్నారా అనేటువంటిది పూర్తిగా మర్చిపోయేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. తర్వాత తోలనాడటం అనేటువంటిది మనిషికి ఎప్పుడైతే వస్తుందో, లెక్క చేయకపోవటం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు తిరిగి ప్రశ్నించేటువంటి వాడుగా మనిషి ఉంటూ ఉంటాడు. ఒక వ్యక్తి ఇలా చెప్పారండి అని నాకెవరైనా చెప్పినట్లయితే, ఆయన చెప్తాడులే అని నేను ఎప్పుడు అంటానంటే, ఆయన మీద నాకు పెద్ద నమ్మకం లేనప్పుడు, ఆయన అంటే నేను లెక్క చేయనప్పుడు, ఆయన్ని నేను తోలనాడేటప్పుడు, ఈ సందర్భాలన్నింటిలో కూడాను తిరిగి నేను ప్రశ్నించేటువంటి వాడినిగా ఉంటాను, ఆ తర్వాత ఆయన లెక్క చేయనటువంటి వాడినిగా ఉంటూ ఉంటాను. ఇది కొన్నిసార్లు జరిగేటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందంటే, మనుషులు గర్విష్ఠులు అయినపోయినప్పుడు, వారి నెత్తికి వారి కళ్ళు వచ్చినప్పుడు ఈ సందర్భాలలో ఇది జరగవచ్చు. మనుషులకు భయభక్తులు లేకుండా పోవటం అనేటువంటిది కూడా మనుషులు తిరిగి ప్రశ్నించేందుకు కారణమవుతూ ఉంటుంది. కొంతమందికి కృతజ్ఞత అనేటువంటిది ఉండదు. కృతజ్ఞతను విడిచి వారు పూర్తిగా మర్చిపోయినటువంటి వారే, కృతజ్ఞత లేనటువంటి వారుగా అయిపోయినప్పుడు తిరిగి ప్రశ్నించేటువంటి వారుగా ఉంటుంటారు. ఏమిటయా నువ్వు మాకు చేసింది, ఏదో చేసాము చెందామని చెప్తా ఉంటావేంటి, ఏం చేసావేంటి నువ్వు మాకు, ఏది ఇప్పుడు చెప్పి, ఇంతమంది ఉన్నారు కదా అని ఇలా నిలదీసేటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము. తర్వాత చేస్తున్న పొరపాటును గుర్తించినటువంటి పరిస్థితుల్లో కూడా మనం తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. మనం పొరపాటు చేస్తూ ఉంటాము, కానీ మనం చేస్తున్నటువంటిది సరైనటువంటిది అనేటువంటి ఆ యొక్క భ్రమలో మనం ఉన్నప్పుడు, ఆ యొక్క థింకింగ్లో మనం ఉన్నప్పుడు మనం తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటాము. అవునయ్యా, నేను చేశాను, దీనిలో తప్పేంటి చెప్పు, నాకు ఆకలైంది, నేను దొంగతనం చేశాను, ఇటు దీనిలో తప్పేంటి చెప్పు, నాకు ఇదిగో కోరిక కలిగింది, ఈ కోరికను ఈ విధంగా తీర్చుకున్నాను, ఏంటి దీనిలో తప్పు చెప్పు అని తిరిగి ప్రశ్నించేటువంటి వారుగా ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది పై అధికారాన్ని గుర్తించకపోవటం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తిరిగి ప్రశ్నించేటువంటి వారుగా ఉంటారు. నువ్వు ఎవరవయ్యా మాకు చెప్పటానికి, అసలు నీ అధికారం ఏంటి, మా మీద నీ పెత్తనం ఏంటి, నువ్వు ఎవరవి, అసలు హూ ఆర్ యూ అని అడిగేటువంటి వాళ్ళు, నిలదీసేటువంటి వారు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఇవన్నీ కూడాను ఎప్పుడు వస్తాయంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్ట్ అంతా కూడా ఎప్పుడు వస్తుందంటే, మనము ఎప్పుడైతే అవసరతలో లేకుండగా మనము సమృద్ధిగా ఉన్నాము అనేటువంటి, మనము బలముగా ఉన్నాము అనేటువంటిది, మనము ఒకరి యొక్క ఆధీనములో ఉండి ఒకరి యొక్క అధికారమునకు ఒప్పుకొని వారి క్రింద మనం పనిచేయవలసిన అవసరము లేదు అనేటువంటి యొక్క భావనలు మనలో ఉన్నప్పుడు మనం తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఇదే విధంగా చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకునేటువంటి వారు సహితము వారు తిరిగి ప్రశ్నించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు సహితము తిరిగి దేవునిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మనం గ్రహించుకోవలసి ఉన్నది, ఏ విధంగా మనం ఉంటున్నాము, తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉంటున్నామా దేవునిని? దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలులను మనం అంత మర్చిపోయి ఆ తర్వాత ఎప్పుడు నువ్వు మాకు చేసావు, ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ యొక్క దినములను నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకు కలిగినటువంటి ఆ యొక్క అవమానములో దేవుడు నిన్ను తప్పించినటువంటి ఆ యొక్క పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ కుటుంబంలో కలిగినటువంటి అవసరతలను దేవుడు మీట్ అయినటువంటి విధమును మీరు చూసినట్లయితే, ఆ సందర్భములన్నిటిలో కూడాను నీకు పాలుపోనటువంటి పరిస్థితి, అంటే ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి, ఎవరు సూచన సలహానికి ఇస్తారో సరైనటువంటిది అని నువ్వు తిరిగినటువంటి ఆ యొక్క తిరుగుడు అదన్నీ నువ్వు మర్చిపోయినప్పుడు, కళ్ళు నెత్తికి వచ్చినప్పుడు మనము ఏ విధంగానైనా వ్యవహరించేటువంటి వారంగా ఉండగలము. ఈ దిన ముందు మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, మనం దేవునినే ప్రశ్నించేటువంటి వారంగా ఉంటున్నామా, దేవుడు చేసిన మేలులను మర్చిపోయేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే మరి ఒక విధంగా ఉన్నామా? నీవు విశ్వాసివైనా సరే, యాజకుడు అయినా సరే, ఎవరివైనా సరే, ఈ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోగలవు. యాజకుడు కాబట్టి నువ్వు హెచ్చిన స్థితిలో ఉన్నానని నువ్వు అనుకునలేవు. యాజకులు సహితము అదేవిధంగా దేవుని ఇక్కడ ప్రశ్నించటం మనం చూస్తూ ఉన్నాము. వారు చేయవలసినటువంటి, వారు అర్పించవలసినటువంటి ఆ బలులు ఏమైతే అర్పించవలసినదో ఆ విధమైనటువంటి బలులు వారు అర్పించలేదు, కాబట్టి వారు తప్పు చేశారనేటువంటి విషయం కూడా వారు తెలుసుకొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఆ విషయాన్ని వారికి తిరిగి జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం వస్తూ ఉన్నది. మరి మనకు దేవుడు ఎన్ని విషయములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? మనం చేసినటువంటి తప్పిదములను మనకు గుర్తు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి వాటిని ఒప్పుకొని సరిచేసి మనలను మనం సరిచేసుకునేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే మనము గర్విష్ఠులమై మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆయననే తిరిగి ప్రశ్నించేటువంటి వారంగా ఉన్నామా, మనలను మనము పరిశీలించుకునవలసి ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ దిన ముందు మేము విన్నటువంటి ఒక చిన్న వాక్యము మా యొక్క హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మనసాక్షి చనిపోయినటువంటి వారం గాను, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి గర్విష్ఠులం గాను మేము కాకుండానట్లుగా, మేము ఏం చేస్తున్నామో అది తప్పిదమని గ్రహించలేనటువంటి స్థితిలోనికి మేము దిగజారిపోయినటువంటి వారంగా, ఒకప్పుడు మీ మేలులను అన్నిటినీ పొందిన తర్వాత ఆ దినమందు మిమ్మల్ని ప్రశంసించిన మేము, ఈ దినమందు కళ్ళు నెత్తికి వచ్చినటువంటి వారమై వాటిని మర్చిపోయినటువంటి వారమై మా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగాను, తిరిగి నిన్ను ప్రశ్నించేటువంటి వారంగాను ఉండకుండానట్లుగా మమ్మలను సరిచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.